சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 17வ அத்தியாயம் 24வ ஸ்லோகம். தஸ்மாதோ மித்யுதாஹ்ருத்ய யஜ்ஞதான தபஃ க்ரியாஹ ப்ரவர்தந்தே விதானோக்தாஹ. சததம் ப்ரஹ்மவாதினாம். கிருஷ்ண பரமாத்மா மூடு விதமுலைனட்டுவண்டி ஷ்ரத்தா, மூடு விதமுலைனட்டுவண்டி ஆஹாரம், தபஸ்ஸு, யஜ்ஞம், தானம் அன்னி விவரிஞ்சு செப்பின தரவாத சிவரிகா ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఓం తత్ సత్ ఇతి నిర్దేశః అని చెప్పి, ఈ ఓం తత్ సత్ అనేటటువంటి ఈ మూడు పదాలు ఎలా వచ్చినాయి, వాటిని ఎక్కడ ఉపయోగిస్తారు, వాటి వలన ఏమిటి ప్రయోజనం అని చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. ఈ ఓం అనేటటువంటిది బ్రహ్మ దేవుడి నుంచి వచ్చింది అని చెప్తున్నారు. 23వ శ్లోకంలో చెప్పారు, బ్రహ్మదేవుడు ఈ మూడింటిని సృష్టించాడు అని. 23వ శ్లోకంలో చూశాం, ఓం తత్సత్ ఇది త్రివిధ నిర్దేశ, మూడు విధాలుగా నిర్దేశింపబడింది బ్రహ్మణ అన్నారు. ఆ బ్రహ్మదేవుడి చేత ఇవి నిర్దేశింపబడినయి అన్నారు, సృష్టింపబడినయి అని అర్థం. అలా సృష్టించబడినటువంటి ఈ బ్రహ్మ ఏమి సృష్టించాడు అనేటంటే, దీన్ని ఓం తత్సత్ అని చెబుతూ ఈ మూడింటిని సృష్టించాడు అన్నాడు. ఏ పని చేసే ముందైనా ఓం తత్సత్ చెప్పాలి కదా. బ్రహ్మగారు సృష్టి పని చేస్తున్నారు, ఇక్కడ సృష్టిని చేస్తున్నప్పుడు మరి ఆయన పాటిస్తే కదా మనం పాటిస్తాం. అందుకని వారు కూడా ఓం తత్సత్ అని చెప్పి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. బ్రాహ్మణులంటే కర్తారః, వేద యజ్ఞ కర్తారః అని అర్థం. యజ్ఞాన్ని చేసేవాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళని సృష్టించాడు మొదట బ్రాహ్మణ. తేన అంటే ఆ మంత్రం చెప్తూ, ఓం తత్సత్ అని చెబుతూ అని అర్థం. తేన ఆ మంత్ర ఉచ్చారణ చేస్తూ ఓం తత్సత్ అంటూ బ్రాహ్మణుల్ని సృష్టి చేశాడు. ఈ బ్రాహ్మణులు ఎవరు అంటే, వాళ్ళకి ఏమిటి పని అంటే, వాళ్ళకి మరో పని ఏమీ లేదు, యజ్ఞాలు చేయడమే వారి పని. అది యజ్ఞకర్తారః బ్రాహ్మణాః అని అర్థం. మరేం చేయకూడదు బ్రాహ్మణులు. అధ్యయనం, అధ్యాపనం, పఠనం, పాఠనం, యజనం, యాజనం అన్నారు. మంత్రాలు చదవడం, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు నేర్పడం, మంత్రాలు చెప్పి పూజలు చేయించడం, యజ్ఞాలు చేయడం, యజ్ఞాలు చేయించడం, ఇదే వారి పని అన్నారు బ్రాహ్మణాః. రెండవది ఏమిటి సృష్టించారు ఓం తత్సత్ అని చెప్తూ, వేదాః అన్నారు. వేదాలంటే వేద మంత్రాలు అని అర్థం. యజ్ఞం చేయాలంటే మంత్రాలు కావాలి కదా, ఆ యజ్ఞం చేయడానికి ద్రవ్యం కావాలి కదా, ఆ ద్రవ్యాలు ఏమి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఆ ద్రవ్యాలు ఉపయోగించేటప్పుడు ఏ మంత్రాలు చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి అంటే మనకు ఒక మూలం ఉండాలి కదా, దాన్నే వేదాహ అన్నారు. వేదాల్లో ఇవన్నీ చెప్పబడినాయి కాబట్టి ఆయన సృష్టిస్తే ఆ వేదాల్లో ఉన్నటువంటి వాటిని బ్రాహ్మణులు చూసి దాని ప్రకారంగా వీళ్ళు యజ్ఞాలు ఆచరిస్తారన్నమాట. అది బ్రాహ్మణాహ వేదాహ అంతేకాదు యజ్ఞాహ ఓం తత్సత్ అని చెప్తూ యజ్ఞాలను కూడా సృష్టి చేశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. విహితాహ అన్నారు. విహితాహ అంటే సృష్టించాడు అని అర్థం. ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడు అన్నారు. ఎప్పుడు అన్నారు? నిన్ననా మొన్ననా అన్నారు? పురా అన్నారు. సృష్టితో పాటే ఈ సృష్టిని సృష్టి చేసేటప్పుడే ఆయన ఈ పని చేశారు అని అర్థం. ఇదే సృష్టి అంటే ఆ సృష్టితో పాటే చేశారు అని అర్థం. అందుకనే ఓం తత్సత్ అన్నారు. ఇక్కడ ఓం అంటే ఏమిటి అని చెప్పి తర్వాత శ్లోకంలో కూడా మనం తెలుసుకోవచ్చు. తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య యజ్ఞదాన తపక్రియా. ఇప్పుడు మరి ఒక్కొక్క దాన్ని విడివిడిగా చెప్తున్నారు. ఓం అని చెప్పి ఏం చేస్తారు, సత్ అని చెప్పి ఏం చేస్తారు, తత్ అని చెప్పి ఏం చేస్తారు అని చెప్పి 24, 25, 26 శ్లోకాల్లో చెప్తున్నారు. తస్మాత్ ఇలా బ్రహ్మదేవుడు ఈ మూడింటిని ఉచ్చరిస్తూ వీళ్ళని సృష్టించాడు కనుక, తస్మాత్ ఆ కారణం చేత బ్రహ్మవాదీనాం యజ్ఞదాన తపక్రియాః విధానోక్తాః సతతం ప్రవర్తంతే. ఇలా బ్రహ్మదేవుడు సృష్టించి చేసినప్పుడు వీళ్ళు ఎలా చేయాలి? బ్రహ్మవాదీనాం అంటే వైదిక విషయంలో అంటే వేదాల్లో చెప్పినటువంటి విషయం మీద, ఆ ఈశ్వరుడి మీద, ఆ యజ్ఞాల మీద శ్రద్ధ కలిగినటువంటి, గౌరవం కలిగినటువంటి, ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మవాదినాం అని పేరు. ఇక్కడ బ్రహ్మవాదినాం అంటే వేదవాదినాం, వేదాల గురించే, వేదాల్లో చెప్పిన దాని గురించి గౌరవిస్తూ దాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు బ్రహ్మవాదినాం అంటే వేదాలను బాగా క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళు అని అర్థం. శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎలా ఆచరించాలి, దాని అనుష్ఠానం, అగ్నిహోత్రి అంటారు. రోజు అగ్నిహోత్రం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రి అంటారు. వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. అందుకని వాళ్ళని బ్రహ్మవాదినాం అన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పనులన్నీ కూడా క్రియాహ యజ్ఞదాన తపక్రియాహ, యజ్ఞం దానం తపస్సు అనేటువంటి ఈ క్రియలను, ఈ పనులను ఎలా చేస్తారు వాళ్ళు? ఇవన్నీ ఎక్కడ చెప్పారు అంటే విధానోక్తాహ అన్నారు. శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఇవన్నీ అంటే ఏదో మనకు చేయాలనిపించింది కాబట్టి చేయడం కాదు. అక్కడ ఇంజంక్షన్ అంటారు చూసారా, రూల్. ఎట్లాగైతే ట్రాఫిక్ రూల్స్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏం చేయాలి, రెడ్ సిగ్నల్ ఇస్తే ఏం చేయాలి, ఎల్లో సిగ్నల్ ఇస్తే ఏం చేయాలి, మనందరికీ తెలుసు కదా జాగ్రత్తగా. ఎందుకు తెలుసు అంటే అవి పాటించకపోతే కష్టం, మనకే కష్టం, మనకు నష్టం, కష్టం. అవన్నీ ఇంజంక్షన్స్ అంటారు. ఇంజెక్షన్ కాదు, ఇంజంక్షన్ అంటే అవి నియంత్రించబడినవి, మన మీద ఇలా చెయ్యాలి అని ఆజ్ఞాపింపబడినవి అని అర్థం. అటువంటివన్నీ శాస్త్రంలో చెప్పబడిన విధాన ఉక్తాహ, ఇది విధానం, ఇది పద్ధతి, ఇలా చెయ్యాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, ప్రతిరోజు దైవ పూజ చెయ్యాలి, దానం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, అగ్నిహోత్రం చెయ్యాలి, పంచభూతాలని పూజించాలి, ఇవన్నీ చెప్పబడినాయి శాస్త్రంలో. ఇవన్నీ విధాన ఉక్తాహ అన్నారు. అవన్నీ చదివితేనే కదా తెలుస్తాయి మనకు విధానం ఉక్తమని, లేకపోతే ఏం తెలుస్తాయి? వీళ్ళు చదివారు, వాళ్ళకి తెలుసు ఏం చెప్పిందో అని వేదంలో ఆచరించేవాళ్ళు అని అర్థం. సతతం ప్రవర్తంతే అన్నారు. తూచి తప్పకుండా అని అర్థం. తెలుగులో అంటారు చూసారా, తూచా తప్పకుండా అంటారు. ఆ తూచా అంటే ఏమిటో అర్థం కాదు. తూచా అని రాస్తారు. తూచా తప్పకుండా అంటే ఏమిటి? ఎప్పటికీ కూడా దాన్ని దాటరు. ఆ నియమాలను, ఆ చెప్పినటువంటి సూత్రాలను, ఏదైతే ఉందో పద్ధతిని ఎప్పుడూ దాటరు వాళ్ళు. సతతం ప్రవర్తంతే అన్నారు. వాళ్ళు దానికి తగినట్లుగా ప్రవర్తిస్తారు అన్నారు. ఇది తినకూడదు అంటే తినరు. ఈ ఇటువంటిది తాగకూడదు అంటే తాగరు. సురాపానం నకుర్యాత్ అన్నారు. మద్యపానం సేవించకూడదని చెప్పి శాస్త్రం చెప్పింది, ఇంకంతే అంటుకోకూడదు. ధూమపానం నకుర్యాత్, స్మోకింగ్ చెయ్యొద్దని, చేయకూడదు. ఇది ప్రవర్తంతే సతతం అన్నారు. మాంసంన భక్షయేతన, తినకూడదు అన్నారు. అంతే, ఎందుకు అని అడగకూడదు. వచ్చి ఎందుకు తినకూడదు, ఎందుకు తాగకూడదు, ఎందుకు ఏమిటి శాస్త్రంలో చెప్పింది, అంతే. దానికి మళ్ళీ మాట ఎదురు మాట మాట్లాడకూడదు. ఎదురు మాట మాట్లాడావు అంటే నీకే నష్టం. ఎందుకంటే సహస్ర హితైషిణి వేదమాత, ఒక అమ్మ ఎలా అయితే తన యొక్క పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచిస్తుందో ఒక తల్లికి అలా ఉంటే, వేదము 1000 మంది తల్లులతో సమానంట. వేదం ఒక తల్లి అంత శ్రద్ధగా పిల్లల్ని పెంచుతుందంటే, వేదం 1000 తల్లులతో సమానం అంటే ఎంత శ్రద్ధగా ఉండాలి వేదం మన మీద, ఎంత మన మీద ప్రేమ ఉండాలి వేదానికి. ఈ విషయం మనకు తెలియదు. అదంతా పాత చింతకాయ పచ్చడి అండి అని చెప్పి, పాత చింతకాయ పచ్చడిట. అది పాత చింతకాయ పచ్చడి కాదు, టైం టెస్టెడ్ విజడమ్ అంటారు దాన్ని. ఎప్పటికీ ఏ కాలంలో అయినా ఎవరికైనా ఎక్కడైనా ఉపయోగపడేది, శ్రేయస్సునిచ్చేది వేద వాక్కు. ఇంకా దాంట్లో తిరుగులేదు, ఎందుకంటే అది దేవుడి వాక్కు. దాన్ని ఎలా నువ్వు ఉల్లంఘిస్తావు? వీళ్ళు అలా ప్రవర్తిస్తారు, ఓం అని చెప్తూ ఇవన్నీ చేస్తారు అన్నారు. ఉదాహృత్య అన్నారు. ఉదాహృత్య అంటే ఉచ్చారణ చేస్తూ అన్నారు. ఓం ఓం అంటారు. ఏది మొదలు పెట్టాలన్నా ఓం అని చెప్పాలి. ఎస్ అని అర్థం, స్టార్ట్ అని అర్థం. అంద రైల్వే గార్డ్ కనుక సిగ్నల్ గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తాడు, చూసావా, చూసారా, అదా గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తేంటే రైలు కదులుతుంది. అట్లాగే యజ్ఞం దానం తపస్సు చేసే ముందు ఓం అంటే స్టార్ట్ అని అర్థం. ఈ ఓం అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు ఇంకా మీనింగ్. ఆ ఓం అని అంతకుముందు క్లాసులో చెప్పాను. ఓం ఎట్లా వచ్చింది అంటే, 3 అర్థాలు తీసుకోవచ్చు దానికి. మొదటిది అవ్ అనే ధాతు, చెప్పానా పోయినసారి, చెప్పలేదు. అవ్ ధాతు, అవ్ అంటే అవులు కాదు, అవ అవ అంటే మనను రక్షించేది, అవతి ఇది ఓం. దీన్ని డెరివేటివ్ మీనింగ్ అంటారు, వ్యుత్పత్తి అర్థం అంటారు. గ్రామర్లో నుంచి వచ్చింది. ఎలా వచ్చింది అంటే అవతి ఇది ఓం, మనను రక్షించేది. మా అందుకనే మనం పాట పాడేటప్పుడు చూసారా, మామ వసదా జనని, మామ్ అవ నన్ను రక్షించు, మామా మామా అంటారు. మామవ సదా జనని, మామవతు శ్రీ సరస్వతి, మాం అవతు నన్ను రక్షించు అమ్మా అని అర్థం. అది ఓం అంటే. అవ అని ధాతు నుంచి వచ్చింది ఓం అన్నారు. ఇది ఒక మీనింగ్. రెండవ అర్థం ఏమిటంటే, ఆ ఊ మా ఫొనెటికల్ మీనింగ్ అంటారు దీన్ని. ఛందస్సు ప్రకారంగా చూస్తే ఫొనెటికల్ లాంగ్వేజ్లో దాన్ని ఆ ఊ మా కలిసి ఓం, ఆ ప్లస్ ఊ బికమ్స్ ఓం, గుణసంధి. ఆ ప్లస్ ఊ ఓ ఉమ్ ఓం 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 అని వస్తుంది. ఇది అక్షరముల సమ్మేళనం అనమాట. అక్షరాల సమ్మేళనమే పదం. ఫొనెటిక్ అంటే ఏమిటి అంటే, ఫొనెటికల్ లాంగ్వేజ్ అంటే అక్షరాల సమ్మేళనమే ఒక పదం. ఆ అక్షరాల సమ్మేళనం వల్ల పదం, పద సమ్మేళనం వల్ల వాక్యం, వాక్య సమ్మేళనం వల్ల పారాగ్రాఫ్, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఓం అనేటువంటిది ఆ ఊ మా అనే 3 అక్షరాలు ఉన్నాయి అందులో అనేటువంటిది ఒక అర్థం. శిక్షావళిలో చెప్తారు, ఓం ఇత్యేదగుం సర్వం అంటే ఓం అని చెప్తూ చెయ్యాలి అన్నీ అని చెప్పి శిక్షావళిలో తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఓం ఇది సర్వం, అంతా ఓం అని చెప్పి అనుకుంటూ చెయ్యి ఏ పని చేసినా అని అర్థం. అందుకని ప్రతి చోట సింబల్స్ పెట్టుకుంటారు, చూసారా, ఓం 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 అని. అది ఓం సింబల్స్ అవన్నీ చూస్తేనే ఆ భగవంతుడు గుర్తుకొస్తాడనమాట. 3వ మీనింగ్ ఏమిటంటే, శాస్త్రీయమైన అర్థం, ఫిలాసాఫికల్ మీనింగ్. ఆ బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని చేసే ముందు ఆయన ఏం చేశాడంటే ఈ వేదాలని చిలికాడట. బ్రహ్మదేవుడు మొదట అందరినీ వేదాలు చదవమంటే ఎక్కడ చదువుతారు, నాలుగు వేదాలు, సమయం లేదు, తీరిక లేదు అన్నారట. మరి వేదాల వల్ల ఫలం కావాలి కదా అంటే ఆయన ఏం చేశారంటే వేదాలను చిలికారట, మజ్జిగ చిలికినట్టు. బ్రహ్మదేవుడు చిలకటం అంటే ఏమిటంటే తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినప్పుడు వేదాలు నాలుగు వేదాల్లో నుంచి కూడా గాయత్రి మంత్రం వచ్చింది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది వచ్చిందట. అందరికీ చెప్పారు బ్రహ్మదేవుడు, మీరు వేదాలు చదవలేకపోయినా పర్వాలేదు, ఈ గాయత్రి మంత్రం మాత్రం చదివితే ఆ వేదాలు చదివిన ఫలం వస్తుంది అన్నారట. వేదాలు చదివిన ఫలం వస్తుంది అంటే ఈ జనులందరూ ఏం చేశారట, ఏమండి మూడు లైన్లు చదివే సమయం ఎక్కడుంది, మాకు తీరిక లేదు, ఇంత పెద్ద మంత్రం వద్దు మాకు, ఇంకేమైనా షార్ట్ కట్, మనకి ఇప్పుడంతా షార్ట్ కట్ కావాలి కదా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ గాయత్రి మంత్రాన్ని మళ్ళీ చిలికాడు. చిలకడం అంటే ఏమిటి, తపస్సు చేశాడు. తపస్సులో నిమగ్నం అయిపోయేటప్పటికీ ఆ గాయత్రి మంత్రాన్ని మంథనం చేసేటప్పుడు ఏమొచ్చింది అంటే వ్యాహృతి వచ్చింది. భూహు భువః సువః మహః అనేటటువంటి వ్యాహృతి వచ్చింది అన్నారు, పుట్టింది. అప్పుడు జనులందరికీ చెప్పారు ఆయన, నాయన మీకు గాయత్రి మంత్రం చదవలేకపోతే ఓం భూహు ఓం భువః ఓం సువః అని అయినా చెప్పు అని అన్నారట. అని అంటే చైర్స్ ఉంటే అక్కడ ఇవ్వండి, చైర్స్ ఉన్నాయా లేదా చెప్పు అని అంటే క్రింద గుచ్చుకోలేని వాళ్ళు క్రింద కూర్చొని మిగతా వాళ్ళకి చైర్లు ఇవ్వండి. చెప్పమంటే జనులు అన్నారట, ఇది కష్టమేనండి, ఓం భూహ ఓం భువః సువః ఎక్కడ చెప్తామండి అన్నారట. అది కూడా చెప్పలేకపోతే ఇంకేం చేస్తానని చెప్పి ఆయన ఏం చేశారు, మళ్ళీ ఆ వ్యాహృతిని చిలికారట. తపస్సు చేసేటప్పుడు ఓం అనే మంత్రం వచ్చింది. మీకు ఇంకా టైం లేకపోతే ఓం అనైనా చెప్పండి నాయన, వేదాలు చదవడానికి టైం లేదు, గాయత్రి చదవడానికి టైం లేదు, వ్యాహృతి చదవడానికి టైం లేదు, కాకపోతే ఓం అన్న చెప్తారా అంటే సరే ఓం చెప్తాం. అప్పటి నుంచి ఓం ఓం అని ఓం చెప్పామంటే నాలుగు వేదాలు చెప్పినట్లే. చూసారా, ఓం కూడా చెప్పడానికి టైం లేదంటే గో టు హెల్ అన్న, ఏం చేస్తావు నీ పాటలు నువ్వు పడు అన్నారు. అది ఓం యొక్క అర్థం ఇక్కడ అన్నారు. తర్వాత శ్లోకం, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటో చెప్తున్నారు. ఇప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత, ఇది చదవడం వల్ల ఏమిటి ప్రాముఖ్యత. మొదటి ప్రాముఖ్యత ఏమిటంటే సంప్రదాయంలో చెప్పబడింది, ఇది మన సంప్రదాయం, వేదాల్లో చెప్పబడింది అందుకని చెప్తామన్నాం. రెండవది ఏంటంటే ఓం తత్ సత్ అంటే ఓం అంటే మంగళస్వరూపం అని, మంగళం అని అర్థం, ఒక అర్థం మంగళం కనుక ఓం తత్సత్ చెప్పాలి. రెండవది ఏంటంటే ఓం అంటే మంగళం, తత్ అంటే ఆ బ్రహ్మం, సత్ అంటే ఉన్నది, మంగళస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మము ఉన్నది అని నువ్వు మనసులో అనుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని చెప్పు అన్నారు, ఓం తత్సత్ అని. ఇది సిగ్నిఫికెన్స్, ఓం అంటే మంగళం, తత్ అంటే ఆ బ్రహ్మస్వరూపం పరమాత్మ, సత్ అంటే ఉన్నది, ఎప్పుడూ ఆ పరబ్రహ్మము ఉన్నాడు. ఎటువంటి పరబ్రహ్మం, మంగళస్వరూపం. మంగళం అంటే ఏమిటి, మనకు శ్రేయస్సునిచ్చేటటువంటి ఆ పరబ్రహ్మం. కనుక ఆ శ్రేయస్సునిచ్చేటటువంటి పరబ్రహ్మాన్ని మనం తలుచుకుంటే మనకేమొస్తుంది, శ్రేయస్సు, మనకు శ్రేయస్సు కలుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి దీని యొక్క ప్రాముఖ్యత అన్నారు. ఇప్పుడు ఓం గురించి చెప్పారు, తత్ గురించి చెప్తున్నారు 25వ శ్లోకంలో.
తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తప క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః
చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. తత్ ఇతి నర్, తత్ అని చెప్పి అని అర్థం. ఇతి అంటే ఈ విధంగా, తత్ అని చెప్పి ఏం చేస్తారట, వివిధాః యజ్ఞ తపక్రియాః క్రియంతే అన్నారు. వివిధములైనటువంటి అనేకమైనటువంటి, వివిధం అంటే అనేకములైనటువంటి. ఏమిటి అనేకములైనటువంటివి? యజ్ఞం, యజ్ఞాలు, తపస్సు, తపస్సులు, కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, అవన్నీ మీకు తెలుసు, ఇంతవరకు చెప్తూనే ఉన్నాను కదా. క్రియాహ అంటే ఈ యొక్క పనులు అని అర్థం. అంతేకాదు దాన క్రియాహ, దానం చేయడం కూడా. దానానికి మళ్ళీ ట్రాన్స్లేషన్ చెప్పాలా? అనువాదం అక్కర్లేదు కదా. యజ్ఞానికి, తపస్సుకి, దానానికి అనువాదం అక్కర్లేదు. దాన క్రియాహ క్రియంతే, వాళ్ళు అవి చేయడానికి ఉద్యమిస్తారు అన్నాడు. క్రియంతే ఏమిటి? చేయడానికి ఉద్యమిస్తారు, ప్రయత్నం చేసి వాటిని తత్ అని చెప్తూ దానం చేస్తారు, తత్ అని చెప్తూ యజ్ఞం చేస్తారు, తత్ అని చెప్తూ తపస్సు చేస్తారు. క్రియంతే ఎవరు వాళ్ళు ఉన్నారు? మోక్షకాంక్షిభి, మోక్షాన్ని కాంక్షించేవాళ్ళు అని అర్థం. మోక్షకాంక్షిభి ఎలాంటి వారు వీళ్ళు? మోక్షకాంక్షిభి అంటే కాంక్ష అంటే కోరుకునేవాళ్ళు, కోరుకునేవాళ్ళ చేత అని అర్థం. కాంక్షిభి ఏమి కోరుకునేవాళ్ళు వీళ్ళు? మోక్షకాంక్షిభి, మోక్షాన్ని పొందాలి అని కోరుకునేవాళ్ళ చేత ఈ విధంగా ఉచ్చారణ చేయబడుతుంది. వాళ్ళ పనులు చేసేటప్పుడు మనం యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేయడం లేదు కదండి స్వామిని, ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. నాయన నువ్వు చేసే పనులన్నీ యజ్ఞంతో సమానం, ప్రాపంచికమైనటువంటి కార్యక్రమాలు కూడా నువ్వు యజ్ఞదాన తపకర్మగా మార్చుకోవచ్చు. ఎప్పుడు నువ్వు తత్ అన్నావు అంటే అది యజ్ఞమే అవుతుంది. స్నానం చేస్తూ తత్ అన్నావు అనుకోండి, యజ్ఞం అయిపోతుంది. అన్నం తినేటప్పుడు తత్ అంటే యజ్ఞం అయిపోతుంది అని. ఎందుకంటే ఏ పనినైనా కూడా నువ్వు యజ్ఞంగా మార్చగలవు. ఫలం అనభిసంధాయ, ఎలా చేస్తారు వాళ్ళు చేసేటప్పుడు? ఫలాన్ని ఎదురు చూడకుండా చేస్తారు. అభిసంధాయ అంటే ఎదురు చూడటం, ఆశించడం. న అభిసంధాయ అంటే ఎదురు చూడకుండా, ఆశించకుండా, కోరకుండా చేస్తారట. ఏమి ఇవన్నీ చేసేటప్పుడు? పేరు ప్రఖ్యాతుల కోసం చెయ్యరు, మనం చేస్తున్నామని అందరికీ తెలుసా లేదా అని చెయ్యరు, ఇంకా చేస్తున్నామని తెలియకుండా చేస్తారు వాళ్ళు. ఎక్కడ తెలిస్తే పుణ్యం పోతుందిట, అందరికి మనం చేసేది తెలియకూడదు. మనకేమిటి డబ్బా కొట్టుకుంటుంటాం, కొంచెం చేయగానే ఒక పాయింట్ చేసి 10 పాయింట్ మనం డబ్బా కొట్టుకుంటే ట్రంపెట్ అనమాట, ట్రంపెట్ ఊదుకోవడం అంటారు చూసారా. ఇది మానవునికి ఒక బలహీనత. ఆ బలహీనతను దాటి ఎవరైతే వస్తాడో ఆ వ్యక్తి యొక్క దానం, ఆ వ్యక్తి యొక్క యజ్ఞం, ఆ వ్యక్తి యొక్క తపస్సు ఉన్నతమైనటువంటిది, అత్యంతమైన ఫలాన్ని ఇస్తుంది అది. ఇప్పుడు మానవులు చేసే పూజా పునస్కారాలకు కూడా ఏం ఫలం రావడం లేదో తెలుసా? ఇప్పుడు కారణం ఫలాన్ని ఎదురు చూస్తూ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయా, మనకేమొస్తాయి, మనల్ని అందరు చూస్తున్నారా లేదా, మనం చేస్తున్నట్లు గ్రహించకపోతే ఇంకెందుకు నెక్స్ట్ డే మానేస్తాం. ఎవరు రికగ్నిషన్ ఇవ్వలేదనుకోండి, ఇంకెందుకండి నేను చేయడం అంటారు. మనకేదో రికగ్నిషన్ మనసులో పెట్టుకొని ఇస్తాం, దానం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, తపస్సు చేసే వ్రతం చేసేటప్పుడు ఏదో ఆశిస్తూ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మోక్షాన్ని మాత్రమే కాంక్షిస్తారు, మరి ఏ ఫలాన్ని కోరరు. చిత్తశుద్ధి మాత్రమే వాళ్ళకి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, మరి దేన్ని ఆశించరు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఆశించకుండా చేయాలి. మనం చేస్తున్నామని ఎవ్వరికి తెలియకూడదు ఇటువంటివన్నీ కూడా, అంత సీక్రెట్గా చేయాలట. అలా చేసినప్పుడే ఫలం, లేకపోతే ఏమిటో తెలుసా? ఆయాసం. చేయడం వల్ల వచ్చేది ఫలం కాదు, ఆయాసం అన్నారు. తత్ గురించి చెప్పేశారు. ఇప్పుడు తత్ అనేటువంటిది ప్రొనౌన్, సర్వనామం, అది అని అర్థం. గ్రామర్లో ఒక శ్లోకం ఉంది, ఇదమస్తు సన్నికృష్టం సమీపవర్తి ఏతదో రూపం. ఇదం అంటే ఇది అని అర్థం. ఇది, ఇదం ఏంటి, ఏమిటి ఇది అంటే ఏమిటి అది? ఇదమస్తు సన్నికృష్టం, నాకు దగ్గరలో ఉండేదాన్ని ఇది అంటాం. సన్నికృష్టం అంటే దగ్గరలో ఉండేది. సమీపవర్తి ఏతదో రూపం, ఏతత్ అంటే సమీపవర్తి, ఇంకా దగ్గరగా ఉండేది. ఇప్పుడు ఈ మైక్ దగ్గరగానే ఉంది, కానీ ఇంకా దగ్గరగా ఉన్నది ఏమిటి అంటే మనం కట్టుకున్నటువంటి వస్త్రం, మన ఒంటి మీద ఉండేటటువంటి ఏతత్ అంటాం. ఈ అనే అర్థం ఇది. ఈ అంటే ఏమిటి? ఈగలు కాదు, ఈ అంటే ఇంకా దగ్గరగా ఉన్నటువంటి సమీపవర్తి. ఏతదో రూపం, ఏతత్ అనే రూపం యొక్క అర్థం. అదసస్తు విప్రకృష్టం, అదహ అంటే అది అని అర్థం. దూరంగా ఉండేదన్నమాట, విప్రకృష్టం అంటే దూరంగా ఉండేది. తద్ ఇది పరోక్షం విజానీయా. తత్ అంటే అసలు కంటికి కనపడనిది. ఇప్పుడు అది అన్నప్పుడు ఆ చెట్టు చూడండి దూరంగా ఉంది, ఇది అనం కదా, ఆ చెట్టుని ఇది అంటామా అనం కదా, అది అన్నాం. ఏమంటే దూరంగా ఉంది. అదసస్తు విప్రకృష్టం అన్నారు, కానీ కంటి కనపడుతోంది. అదసస్తు విప్రకృష్టం, మరి తద్ అంటే ఏమిటి? తద్ అంటే పరోక్షం అన్నారు, కంటికి కనపడదు. తద్ అంటే కంటికి కనపడదు. తద్ ఇది పరోక్షే అన్నారు, కంటికి కనపడకుండా ఉండేటటువంటిది. ఇది విజానీయాత్, ఈ విధంగా తెలుసుకోవలసినది అన్నారు. ఇది గ్రామర్ పాయింట్. ఓకే, ఎందుకు తత్ అంటే ఏమిటి? కంటికి కనపడనటువంటి అది అన్నారు. ఏమిటది? బ్రహ్మం. కంటికి కనపడదు, కనపడనంత వరకు అది అది అక్కడ ఉన్నాడు బ్రహ్మం. బ్రహ్మం అంటుంటాం కదా, పరోక్షం. అపరోక్ష జ్ఞానం వచ్చే వరకు బ్రహ్మం పరోక్షమే కదా. ఆ దేవుడు అంటున్నాం కానీ ఈ దేవుడు అంటున్నాము అనం కదా. ఆ దేవుడు అంటాం. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఏ తత్ అది, తత్ అంటే అర్థం. తర్వాత శ్లోకం 26.
సద్భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద పార్థ యుజ్యతే.
ఓం అయిపోయింది, తత్ అయిపోయింది. ఓం తత్ తర్వాత ఏముంది? సత్. సత్ అంటే ఏమిటి అన్నారు. ఇంగ్లీష్లో రాస్తే సాట్ అవుతుంది. సాట్ అని రాసినా కూడా సత్ అనే చదవాలి. డి రాశారనుకోండి, ఎందుకంటే తమిళంలో వాళ్ళు కొంచెం తెలుగు రాని వాళ్ళు తమిళంలో ఇక తెలుగు వాళ్ళకి తమిళ ముస్తు కానీ తెలుగు రావడంలా తమిళంలో రాస్తే సద్ అవుతుంది. ఇదిగా తాత దాత సద్. ఇంగ్లీష్లో రాస్తే సాడ్ అవుతుంది. సద్గురు అంటే ఏమిటి తెలుసో? సాడ్ గురు అవుతుంది. అందుకని జాగ్రత్తగా రాయాలి. అక్షరాలు ఎంత ముఖ్యమో చూసారా? తెలుగు భాషలో ఉన్న అక్షరాలు మన ఎందులోనూ లేవు. ఇప్పుడు రాయడం తెలియకపోతే నేర్చుకోండి. అందరూ ముసలివాళ్ళం అయిపోయినాం కదండి, ఇంకెందుకు అనకండి. ముసలివాళ్ళం అయినా కూడా తెలుగు భాష నేర్చుకోవడం, భాష నేర్చుకుంటే ఎప్పుడూ ఎస్సెట్టే ఒక భాష నేర్చుకోవడం. తెలుగు తెలుగు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ తమిళం నేర్చుకోండి. అందుకని భాషాభిమానం అని కాదు ఇక్కడ, దురభిమానం వద్దు. అన్ని భాషలు సుందరమే అన్నారు. ఈ యొక్క సత్తు గురించి 5 రకాలైన డెఫినేషన్లు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 3 ఈ శ్లోకంలో చెప్తున్నారు, 2 తర్వాత శ్లోకంలో చెప్తారు. సత్ ఇతి ఏతత్. ఈ యొక్క సత్ అనే పదం ప్రయుజ్యతే, ఉపయోగిస్తారు. ఎప్పుడు? సద్భావే. ఈ అర్థంలో, ఏ అర్థంలో అన్నారు? సత్ భావం అంటే ఉన్నది అనే అర్థంలో ఉపయోగిస్తారు మొదటిది. ఈ సత్ అనే దానికి 5 చెప్పాను కదా. మొదటిది ఏమిటంటే సద్భావం అంటే ఉన్నది అనేటటువంటి విషయంలో. ఎగ్జిస్టెన్స్ అంటారు, క్యాపిటల్ ఈ, నౌన్ అన్నమాట. ఈ కుండ ఉన్నది అన్నాం. కుండ అనేటువంటిది ఏమిటి? నౌన్ మన ప్రకారం కదా. ద పాట్ ఎగ్జిస్ట్ అన్నాం. పాట్ అనేటువంటిది నౌన్ కదండి, నామవాచకం కదా. ఉన్నది అనేటువంటిది ఏమిటి? ఎటువంటి పాట్ అంటే ఉన్నటువంటి పాట్ అన్నారు. ఉన్నటువంటి కుండ. అప్పుడు ఉన్నటువంటి అనేటువంటిది ఏమిటి? అడ్జెక్టివ్ అయిపోయింది, విశేషణం. ఈ కుండకి ఉండడం అనేటువంటిది విశేషణం. ఎటువంటి కుండ? ఉన్నటువంటి కుండ అన్నాడు. కుండ అనేటువంటిది నామవాచకమైంది, ఉండడం అనేటువంటిది విశేషణమైంది. శాస్త్రం చెబుతుంది అది తప్పు. ఈ కుండ అనేటువంటిది నౌన్ కాదు, నామవాచకం కాదు, ఉన్నది అన్నారు. ఏమి ఉన్నది? ఉన్నది అనేటువంటిది ఈ కుండ రూపంలో ఉన్నది అన్నారు. అయిపోయింది వేదాంతం ఈ ఒక్క పదంలో. వేదాంతం ఈజ్ ఓవర్, అర్థమయ్యే వాళ్ళకి. ఉన్నది అన్నారు. ఏమండి, ఏమిటి ఉన్నది? ఉన్నది కుండ రూపంలో ఉన్నది అన్నారు. ఉన్నది అనేటువంటిది కుండ రూపంలో ఉన్నది. కుండ రూపంలో అనేటువంటిది అడ్జెక్టివ్. ఉన్నది ఎలా ఉన్నది? కుండ రూపముగా ఉన్నది అన్నారు. కుండ రూపముగా ఉన్నది ఏమిటది? ఉన్నది అనేటువంటిది కుండ రూపముగా ఉన్నది. అప్పుడు ఉన్నది అనేటువంటిది నౌన్, నామవాచకం. కుండ రూపముగా అనేటువంటిది విశేషణం. చూసారా, మార్చేశాం మొత్తం. ప్రపంచం అంతా ఒక రకంగా పోతుంటే మనం ఒక రకంగా పోతాం. ఏమంటే లోకల్లో అంతా అట్లా చెప్తుంటే మీరు మాత్రం ఏమిటంటే ఇట్లా చెప్తారంట, మేము అలాగే చెప్తాం. ప్రపంచం అంతా చెప్పినా కూడా అది సత్యం కాదు, మేము చెప్పేదే సత్యం అవుతుంది అన్నారు. ఎవరు చెప్పారు? నేను చెప్పలేదండి, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సద్భావం అన్నారు. సత్ అంటే భావం అంటే ఉండడం, సత్ అనేది ఉండడం అన్నారు. సద్భావం. తర్వాత రెండవ అర్థం, అందుకని ఇంగ్లీష్లో చెప్తారు వాట్ ఈజ్ గాడ్ అన్నాడు. దేవుడు అంటే ఏమిటండి అన్నాడు. వాట్ ఈజ్ గాడ్? వాట్ ఈజ్ గాడ్ అన్నాడు. దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవుడు ఉన్నాడా అన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే ఉన్నాడు అనేవాడే దేవుడు అన్నాడు. ఉండడమే దేవుడు అన్నాడు. దేవుడు ఉన్నాడు అన్నావు కదా, ఆ ఉన్నాడు అన్నావు చూసావా, ఆ ఉన్నది అనేదే దేవుడు. వాట్ ఈజ్ గాడ్ అంటే వాట్ ఈజ్ గాడ్. బాగా ఆలోచించాలి. వాట్ ఈజ్ ఏదైతే ఉన్నదో, ఆ ఉన్నదేదో అదే దేవుడు అన్నాడు. వాట్ ఈజ్ గాడ్ అంటే దేవుడు ఉన్నాడా అంటే ఏమిటి, ఉన్నాడు అనేదే దేవుడు అన్నాడు. తథా అదేవిధంగా రెండవది సాధుభావే అన్నారు. ఈ సత్ అనేది అంటే దేనికి ఉపయోగిస్తారంటే సంత్ అంటారు చూసారా, సాధువులు. సాధు నార్త్ ఇండియాలో, ఉత్తర భారతంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధువు అంటారు. సంత్ తుకారా, సంత్ తుకారాం, సంత్ సో మెనీ. అంటే నా వాళ్ళు ఎవరు, జ్ఞానదేవ్, సంత్ జ్ఞానదేవ్, సంత్ కబీర్, సంత్ రహీం, వీళ్ళందరూ అంటారు చూసారా. సంత్ అంటే సాధువు అని అర్థం. తమిళంలో సాధు అంటే పాపం అని అర్థం. సాధు ఏమీ తెలియనివాడు అని అర్థం. ఇక్కడ సాధు అంటే మహానుభావుడు, మహాత్మా అని అర్థం. ఎవరైతే ధర్మం, న్యాయం, నీతి వీటితో ఉంటూ జీవితాన్ని గడుపుతాడో ఆ వ్యక్తి సాధువు అన్నారు, మంచివాడు అని. అందుకే ఆవు సాధు జంతువు అంటాను చూసారా. సాధు జంతువు అంటే ఎవరికీ అపకారం చెయ్యదు, అందరికీ ఉపకారమే చేస్తుంది. ఏ వ్యక్తి అయితే అందరికీ ఉపకారం చేస్తూ అపకారం చెయ్యకుండా ఉంటాడో, అపకారం అనేటువంటిది మనస్సులోకి కూడా రాదు ఆలోచన, ఆ వ్యక్తి సాధు. అందుకని పూజ్యస్వామీజీ అంటుంటారు, ఎవరైనా ఆయన చాలా గుడ్డు సాధు అండి అనకూడదు. గుడ్డు సాధు ఏమిటి? సాధు అంటేనే గుడ్ కదా. గుడ్ సాధు ఏంటి అంటే బ్యాడ్ సాధు కూడా ఉంటాడా ఏమిటి? బ్యాడ్ సాధు ఉంటే బ్యాడ్ సాధు ఎట్లా అవుతాడు అతను? సాధు అంటేనే సాధు, మంచివాడు అని అర్థం. ఇది ఒక రెండవ అర్థం. అంటే ధర్మ ధార్మిక పురుషుడు అని అర్థం. తర్వాత తథా అంతేకాదు, సత్శబ్ద యుజ్యతే ప్రశస్తే కర్మణి అన్నారు. ప్రశస్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి, పవిత్రమైనటువంటి కర్మలు చేసేటప్పుడు ఆ కర్మని సత్ అంటారట. ప్రశస్తమైనటువంటి మంచి కర్మలు, ఉన్నతమైనటువంటి మంగళకరమైనటువంటి పనులు చేస్తే దాన్ని సత్ అనొచ్చు. సత్కర్మ అంటారు చూసారా, సత్కర్మ. ప్రశస్తే కర్మణి యుజ్యతే ఉపయోగిస్తారు. సద్భావం, సత్తు ఎగ్జిస్టెన్స్ ఉన్నది అనే దాంట్లోనూ ఈ సత్తును ఉపయోగిస్తారు. సాధు అనేటప్పుడు కూడా సంత్ అనేది, సత్ సన్ సంతౌ సంతః అనే దాంట్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. మంచి కర్మలు చేసేటప్పుడు కూడా ఈ సత్ అనే దాన్ని ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. పార్థ ఈ విధంగా ఉపయోగించవచ్చు అన్నారు. అంతేకాదు 27వ శ్లోకంలో చెప్తున్నారు,
యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే.
సో పైన శ్లోకంలో 3 చెప్పిన తర్వాత 3 ఏమిటి? సద్బ్రహ్మ, సత్పురుష, సత్కర్మ. సాధు అంటే సత్పురుష అని అర్థం. సత్పురుషుడు అంటారు చూసారా, అంటే పురుషులైనా అండి సత్తు, స్త్రీలు కాదా అన్నారు. పురుషులు అంటే మనుషులు అనేది తీసుకోవాలి అక్కడ. సత్పురుష, సద్బ్రహ్మ, సత్పురుష, సత్కర్మ అన్నారు. ఇంకా 2 చెప్పేది ఏమిటవి అంటే స్థితి అన్నారు. ఈ 27వ శ్లోకంలో చెప్తున్నారు స్థితి అన్నారు. స్థితి అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దృఢమైన దీక్షతో ఒక పనిని చెయ్యాలని చెప్పి సంకల్పించుకొని ఎంత కష్టం ఇచ్చినా సరే ఆపకుండా దాన్ని చేస్తాడో దాన్ని కూడా సత్ అని చెప్పచ్చు. అది స్థితి అంటే. స్థితి అంటే ఏమిటి తెలుసా? నిలకడగా ఉండడం అని అర్థం. ఒక తీసుకున్న పనిని నిలకడగా చేయడం, చాంచల్యం లేకుండా స్థిరంగా ఆలోచించి నిదానంగా చక్కగా చేయడాన్నే స్థితి అంటారు. ఈ స్థితి ఎందులో నుంచి వచ్చిందంటే సత్తులో నుంచే వచ్చింది. స్థిరంగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు అన్నారు. స్థితి అని అర్థం దానికి. నిశ్చయేన స్థితి అని అర్థం, నిష్ఠ అని అర్థం. ధృతి అని కూడా చెప్పచ్చు. అంటే తన యొక్క విల్ పవర్ని పూర్తిగా ఉపయోగించుకునేవాడు. చేస్తానా చెయ్యనా, బాగుంటుందా బాగుండదా, చేద్దామా వద్దా, ఇప్పుడు ఇట్లాగే ఉండేవాడు ఆ వ్యక్తి. ఏమీ చేయలేడు, ఏమీ సాధించలేడు కూడా జీవితంలో. స్థిరంగా దృఢంగా ఉండగలిగిన వ్యక్తి ఎన్ని కష్టాలైన కష్టాలు అనిపించవు ఆ వ్యక్తికి. స్థిరత దృఢత లేని వ్యక్తికి కొంచెం చేసినప్పుడు కూడా ఆయాసం వస్తుంది. అబ్బో చెయ్యాలా, ఇది చెయ్యాలా, మనకెందుకులే ఈ కష్టం, ఎందుకులే అని చెప్పి వదిలిపెడతాడు. వాళ్ళు బలహీనులు అన్నమాట. బలహీనటువంటి మనస్సు కలవాళ్ళు అన్నాడు. ఈ సత్ అనేటువంటి స్థితి అంటే ఏమిటి? స్థిరమైన బుద్ధి కలిగిన వాడు అని అర్థం. స్థితి దేని ఎందు అన్నారు. ఈ బుద్ధి ఎందు, దేని ఎందు ఉండాలి? నేను చాలా స్థిరంగా ఉంటానండి కోపంలో అన్నాడు ఎవరు. కోపంలో చాలా స్థిరంగా ఉంటానంటే కోపం వచ్చిందంటే ఇంకా మార్చుకోడు అనమాట. అందులో కాదు నాయన, యజ్ఞే స్థితి అన్నారు. యజ్ఞం చేయడంలో స్థితిగా, స్టెడ్ఫాస్ట్నెస్ అంటారు, స్థిరంగా ఉండాలి యజ్ఞం చేయడంలో. తపస్సు చేయడంలో ఏదైనా వ్రతం, ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం ఏదైనా చేయాలనుకున్నాం అనుకోండి, ఆ కొండకి వెళ్ళాలి, మెట్లెక్కాలి, మన యొక్క కోరిక తీర్చడం కోసం ఒప్పుకుంటాం. ఏదో చెప్తాం, నాయన నేను నడిచొస్తాను, కొండెక్కుతాను, అంగ ప్రదక్షిణం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాం. కానీ అది ఎంత పని అయిపోయిన తర్వాత వెళ్ళాలా, అంగ ప్రదక్షిణం చేయాలా, కొండెక్కాలా, కాళ్ళు నొప్పులు పడతాయేమో అని అప్పుడు కష్టం అనుకుంటాడు. అది ఆచరించడానికి వచ్చేటప్పటికీ కష్టం అనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి మోక్షకాంక్షి, దాన్ని ఫలాన్ని పొందిన తర్వాత కూడా ఆ వ్రతం దేనికైతే సంకల్పించాడో ఆ వ్రతాన్ని పూర్తి చేస్తాడు కష్టమైనా సరే. ఫలం లభించంగానే ఆ అనుకున్నటువంటి సంకల్పం కష్టం అనిపిస్తుంది చాలామందికి. అందుకని కొంచెం 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 డైల్యూట్గా చేస్తుంటారు. ఇదైనా చేయొచ్చు, అదే అడుగుతారు పోయి పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏమంటే అదైనా చేయొచ్చు కదా, ఇదైనా చేయొచ్చు కదా అన్నారు. నువ్వేం సంకల్పించుకున్నావో అదే చెయ్యి అన్నారు. చేయాల్సిందేనంటారా అన్నారు. చేయకపోతే ఏమవుతుందంట? ఏం కాదు, ఫలం రాదు అంతే, ఫలం వచ్చేసిందిగా అన్నాడు. వచ్చిన ఫలాన్ని మళ్ళీ తీసుకుంటాడు భగవంతుడు వెనక్కి. జాగ్రత్త. అతను ఎవరు, దానం చేయడం ఇష్టం లేదు వాడికి, దానం చేయడమే ఇష్టం ఉండదు. అన్నీ తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర. ఒక గుడికి వెళ్ళాడు, కుండీలో ఎంతో ఫలాన్ని పొందాడు, బెనిఫిట్ని పొందాడు. వచ్చిన తర్వాత లేదు, ముందు ఆయన ఉన్నాడుగా బాలాజీ, ఆయనకే కదా ఎక్కువ వచ్చేది ఆయన కానుకలు. కానుకలు బాలాజీ దగ్గర ఇది చెప్పుకున్నాడు, నాకు ఇంత గనక వస్తే నీకు ఇంత ఇస్తానన్నాడు. ఆ అనుకున్నదంతా వచ్చింది, లభించింది. అయిన తర్వాత మళ్ళీ ఇంత ఇస్తాన్నాడు కదా 50% ఆయనకి, అయ్యో 50% ఆయనకి ఇచ్చేయాలని చెప్పి ఏం చేశాడు, ఎవరు చూడబోతున్నారులే అని చెప్పి ఇస్తాం అనుకున్న దాంట్లో ఒక పావు వంతు కూడా ఇవ్వలే. ఆ పావు వంతు ఇవ్వడానికి చెయ్యి ఇట్లా పెట్టాడు, ఆ చేతికున్న డైమండ్ రింగ్ లేదు, అందులో పడిపోయింది. ఆ చేతికున్నటువంటి 100,000 రూపాయలు అంటే విలువ, ఒక్కొక్క రాయి ఎంత 100,000 విలువ, అది అందులో పడిపోయింది ఆ హుండీలో. ఏమండి, ఎవరు తెలియగలవాళ్ళు? భక్తుడు తెలియగలవాడా? దేవుడు తెలియగలవాడా? అందుకని మనం దానం చేయకపోతే ఫలితం తీసుకొని ఆ భగవంతుడికి తెలుసు మన దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో. అంతేకాదు దానం చేయకపోతే, తపస్సులు అనుకున్నవి గనక ఆచరించకపోతే వ్యాధి రూపంలో పీడిస్తాయి, వ్యాధి రూపంలో పీడిస్తాయి. ఏమండి నాకేం వ్యాధి లేదండి, బాగానే ఉన్నా అన్నాడు. నీకు లేకపోయినా కానీ రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్నారు. నీ భార్య వల్లనే నీకు బాధ రావచ్చు, నీ కొడుకు వల్ల బాధ కలగవచ్చు, నీ ఇంటి వల్లనే నీకు బాధ కలగవచ్చు. నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఉంటాయి కదా పెట్ అన్నారు, ఈ జంతువులు ఉంటాయి కదా ఆవు గేదెలు, వాటి వల్ల కూడా నీకు బాధ రావచ్చు. దేని వలనైనా నీకు బాధ కలిగిందంటే ఏమిటి, నువ్వు చేసిన పాప కర్మ ఫలితం అన్నారు. అందుకని అది ఎప్పుడు ఊరికే పోదు అని చెప్పి మన వాళ్ళు ఊరికే చెప్పలేదు. అవన్నీ నేను నమ్మనండి అన్నాడు. నమ్మకపోతే అనుభవించు, ఎవరికేమిటి నష్టం? ప్రాయశ్చిత్త కర్మమైనా చెయ్యి, లేకపోతే ఆ కర్మని అనుభవించవలసి వస్తుంది. అందుకే ప్రతి మనిషి ఎందుకు ఈ నరకాన్ని అనుభవిస్తున్నాడంటే చేసిన పాపకర్మ. ఇప్పుడైనా మంచి కర్మ చేయరా అంటే బుద్ధి పుట్టాలి కదా. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అన్నాడు. నేను చేసిన కర్మ అనుభవించకుండా అది ఎప్పటికీ ఊరికే పోదు. ఈ జన్మలో కాకపోవచ్చు, మరొక జన్మలో కావచ్చు, కల్పాలైనా సరే, కోటి జన్మలైనా సరే, నేను చేసిన కర్మ నేనే అనుభవించి తీరాలి. కోటి జన్మలైనా సరే అవండి, ఎవరికి గుర్తుంటుంది అన్నాడు. నీకు గుర్తుండదు ఆయన, ఆ చిట్టా ఉంది చూసారు, ఆ చిట్ట అది ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా నడుస్తుంది దాని ప్రకారం అన్నాడు. ఎవరిని తప్పించుకుంటావు, ఎవరిని మోసం చేస్తావు, నువ్వు ఎవరిని మోసం చేయలేవు. ఆ కర్మ అనేటువంటిది అంత శక్తివంతమైనటువంటిది అన్నారు. మన వాళ్ళు ఊరికే చెప్పారా? అందుకని జాగ్రత్తగా చెయ్యి, దానం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి, తపస్సు చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి. దాన్నే స్థితి అన్నారు. చూసారా ఇక్కడ స్థితి అంటారు దాన్ని. అంత ఓర్పు, అంత సహనం, అంత శ్రద్ధ, అంత భక్తి ఉండాలి అన్నారు. దానే యజ్ఞే తపసి సత్ ఇది ఉచ్యతే అన్నారు. ఎప్పుడైతే స్థితిగా దృఢంగా చేస్తాడో దాన్ని ఉచ్యతే అంటే చెప్పబడుతున్నది, పిలువబడుతున్నది, సత్ అని పిలువబడుతున్నది. ఇది సత్ ఏవ కర్మ తదర్థీయం ఏవ అభిధీయతే ఇది సత్ అన్నారు. అంతేకాదు మరలా ఏవ అంటే మళ్ళీ, ఏ పనైనా సరే, కర్మ అంటే ఏ పనైనా సరే, తదర్థీయం, తద్ అంటే ఏం చెప్పాం, పరమాత్మ. అర్థీయం అంటే ఆయన కొరకు, ఈ నేను ఈ చేసే పని ఆ పరమాత్మ కొరకు చేస్తున్నాను. ఈశ్వర ప్రీత్యర్థం ఇదం పూజాం కరిష్యే, నేను చేసే పని ప్రతిది కూడా ఈశ్వరుడి ప్రీతి కోసం చేస్తున్నాను. తదర్థీయం, తద్ అంటే ఏమిటి, ఆ పరమాత్మ. తదర్థీయం అంటే వారి కొరకు, ఆయన కొరకు. ఆయన కొరకు ఏం చేస్తామండి, అన్నీ మన కొరకే కదా చేసుకుంటున్నాం అన్నారు. అందుకే నీకు సుఖం ఆనందం రావడం లేదు. చేసే ప్రతి పని ఆయనకి చేస్తున్నానని చెప్పి ఈశ్వరార్పణమస్తు, రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని ఎందుకు చేయలేవు? మనం ఏం చేస్తామంటే అంత కృష్ణార్పణం అయిపోయిందండి, అంత రామార్పణం అయిపోయింది. నష్టం వచ్చినప్పుడు ఇట్లాంటి పదాలు ఉపయోగిస్తాం మనం. అంత కృష్ణార్పణం అని గాలిలో పోయిందిట. అరే కృష్ణార్పణం గాలిలో పోదు నాయన, కృష్ణ అర్పణం చేసావంటే అది 10 రెట్లు నీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఆ పదాన్ని? నష్టపోతే ఎక్కడ నష్టపోయినా, అంత షేర్ మార్కెట్లో అంత నష్టమేనండి, హోల్ మెల్టింగ్ డౌన్. ఈ డబ్బు అంతా పోతుంటే కృష్ణార్పణం అయిపోయిందంటాడు, గాలికి పోయిందంటాడు. కృష్ణార్పణం రామార్పణం ఎప్పుడు గాలికి పోదు, పది రెట్లు నీకు వచ్చేస్తుంది తిరిగి అన్నాడు. ఆయన ఉంచుకుంటాడా ఏమిటి? ఉంచుకోడు కదా. నువ్వు నోటితో చెప్ప, ఆయనే తినడం లేదు. నువ్వు నోటితో చెప్పడానికి కూడా దరిద్రమా ఏమిటి? నోటితో చెప్పడానికి ఏం దరిద్రం? భావ దరిద్రం ఎందుకండి? ఏ నువ్వు పెట్టిన నైవేద్యం నువ్వు ఇచ్చేవన్నీ ఆయన ఏమైనా తింటున్నాడా ఏమిటి? ఈ భావ దరిద్రం కూడా పోవడం మనిషికి. మరే మనసులో అన్న కాస్త అనుకోరా, ఇంత ఇంత జీతం వస్తుంది కదా చేతికి, ఏమండి ఆ దేవుడి అనుగ్రహం వల్ల నాకు ఇంత జీతం వస్తుందండి, ఆ దేవుడి అనుగ్రహం వల్ల నా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఆ మనసులో ఒక ఆలోచన వస్తే ఏమైంది? దానికి ఎందుకు దారిద్రతని చూపిస్తావు? ఆయన ఏమైనా ఎత్తుకుపోతాడా ఏమిటి? ఆయన ఇచ్చినవే కదా ఇవన్నీ. ఈ బుద్ధి కూడా పుట్టదు మనిషికి చూడండి. నీకు మనస్సులో ఆలోచన వచ్చినా చాలు నాయన అంటున్నారు కృష్ణ పరమాత్మ. వీడికి ఇది కూడా రాదు, అంత తానే చేస్తున్నాను తనదే అనుకుంటాడు. అంతా ఆ భగవంతుడిదే, ఆయన అనుగ్రహం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పి ఒక్క ఆలోచన వస్తే ఆ పరమాత్ముడు ఎంత సంతోషిస్తాడు, ఎంత సంతోషిస్తాడు! ఒక్క ఆలోచన చాలు. ఇది సద్భావం అన్నారు. ఆ పని చేసేటప్పుడు తదర్థీయం ఏవ అభిధీయతే అన్నారు. దాన్నే ఈ సత్ అని చెప్పి అంటారు. ఏ పని అయితే నేను చేసేటప్పుడు ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను సత్ అని అర్థం దానికి. ఏమిటి అంటే సత్ అంటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మానికి వెళుతుంది ఇది, నేను ఆయన కోసం చేస్తున్నాను అనుకుంటున్నామా? అనుకోకపోతే అనుకోవాలి ఇప్పటి నుంచైనా కనీసం కదా. తర్వాత శ్లోకం ఐదు అయిపోయినాయి కదా. దీన్నే సత్ అంటారు. తదర్థీయం చేసేటటువంటి కర్మని చేస్తూ సత్ అనుకుంటే దానికి కూడా సత్ అని పేరు. 28
అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రీత్య నోయిహ.
అందుకని మన వేదాల్లో చెప్పినటువంటి ఈ భక్తి పూజ ఆచరణం ఇవన్నీ కూడా అనుష్ఠానం కూడా మన శ్రేయస్సుకే చెప్పబడినాయి. ఒంటికి మంచిది, మనస్సుకి మంచిది, మన యొక్క సమాజానికి మంచిది, కుటుంబానికి మంచిది, అన్నిటికీ మంచిది. చేయకపోతే మనకు నష్టం, కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం. అమెరికాలో ఎక్కడో ఈ మధ్య కోయంబత్తూర్లో విన్నారా, హాస్పిటల్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్గా మ్యూజిక్ పెడుతున్నారు వాళ్ళు. కర్ణాటిక్ మ్యూజిక్, వెస్ట్రన్ మ్యూజిక్ కాదండి, పాప మ్యూజిక్ కాదు, కర్ణాటిక్ మ్యూజిక్ పెడుతుంటే తొందరగా రికవర్ అయిపోతున్నారట పేషెంట్స్. ఇటు టెస్ట్ చేసి చూశారు అమెరికాలో. రిలీజియన్ అంటే మతం, ఆ యొక్క అనుబంధం ఉండి ఆ మతాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క మతంలో కొన్ని ఉంటాయి కదా, ఆ రిలీజియన్లో ఉండేటువంటి ఆ యొక్క వాళ్ళ నియమాలు ఇవన్నీ పాటించే వాళ్ళకిట తొందరగా ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉందిట, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉందిట. ఈ మతం, ఈ యొక్క ఆచరణ పద్ధతి, ఉపవాసం, వ్రతాలు లేకుండా దైవభక్తి పూజ లేని వాళ్ళకి నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందట. ఇది పెద్ద స్టడీ చేశారు వాళ్ళు. స్టడీ చేసి చెప్తే ఏమైందంటే ప్రపంచంలో అందరికంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉన్నవాడు, ఇమ్యూన్ సిస్టమ్ అంటే తెలుసు కదా వ్యాధి నిరోధక శక్తి అని అర్థం, రెసిస్టెన్స్ పవర్. ఈ యొక్క మతపరంగా రిలీజియస్గా ఉంటూ వెడీ రిలీజియస్ పర్సన్ అండి అంటారు, ఆర్థడాక్స్ పర్సన్, వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందట. కనుక ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మో అంటే ఇక్కడ అందరూ ఫాలో అవుతారు రిలీజియన్ ఇప్పుడు అన్నారు. అందుకని ఇప్పుడు ప్రతి వాళ్ళు స్పిరిచువాలిటీ, మొన్న ఎవరో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఏమండి మేము యంగ్స్టర్స్ ఇప్పుడు స్పిరిచువాలిటీకి వస్తున్నామండి, ఓల్డ్ పీపుల్ అంతా టీవీ చూస్తున్నారు అంటున్నాడు. ముసలిం వాళ్ళందరూ టీవీ సీరియల్స్ చూస్తున్నారు, క్రికెట్ చూస్తున్నారు, యంగ్స్టర్స్ అందరికి కూడా వేదాంతం మీద, స్పిరిచువాలిటీ మీద, యోగ, ధ్యానం అన్నిటి మీద మనసు పెరుగుతుందట. చాలా మంచిది నాయన, కంటిన్యూ చేయను. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాను చివరిగా, శ్రద్ధ లేకుండా గనక చేస్తే యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ అది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. యత్ అశ్రద్ధయాహుతం, ఏదైతే శ్రద్ధ లేకుండా భగవంతుడికి సమర్పిస్తారో, యజ్ఞంలో సమర్పిస్తారో, యజ్ఞం అంటే ఏమిటి? ఇక్కడ యజ్ఞం మాత్రం తీసుకోవండి, మన ఆహారం తీసుకోవడం కూడా యజ్ఞమే. మనం తీసుకునే ఆహారం కూడా యజ్ఞంతో సమానం. స్నానం చేయడం యజ్ఞం, నడవడం యజ్ఞమే, అని ఏ పని చేసినా యజ్ఞమే. ఎప్పుడైతే శ్రద్ధ లేకుండా చేస్తామో అది అశ్రద్ధయా హుతం. తర్వాత అశ్రద్ధయా దత్తం, శ్రద్ధ లేకుండా దానం చేయడం. అయ్యో దానం చేయాల్సి వచ్చిందే, ఇంకా ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా, మనసులో అనుకునేది ఒకటి, ఇద్దాం అనుకున్నది 20,000, ఇచ్చేటప్పుడు 5,000 అన్నాడు. ఇద్దాం అనుకున్నది 500, ఇచ్చేటప్పుడు 5 రూపాయలు అన్నాడు. అది అశ్రద్ధయా దత్తం అని అర్థం. అలా చేయకూడదు దానం. అశ్రద్ధయా దత్తం, అశ్రద్ధయా తప్తం, అశ్రద్ధతో చేసేటటువంటి తపస్సు, వ్రతం చేసేటప్పుడు అన్నీ దేవుడికి ఇచ్చేటప్పుడు దానికనే, దేవుడికనే కొన్ని వస్తువులు అమ్ముతారు వాళ్ళు ప్రత్యేకంగా. చీపెస్ట్ శారీ, చీపెస్ట్ బ్లౌజు, చీపెస్ట్ లుంగి అని ఉత్తరయం, ఇవన్నీ భగవంతుడి కోసం అన్నీ చీప్, అట్లాంటివన్నీ కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చి ఇది అశ్రద్ధగా చేస్తాడు అనమాట. ఒక మంత్రం అని చెప్పిన శ్లోకం, మంత్రే తీర్థే ద్విజే దేవే దైవగ్నే భేషజం గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రంలో కానీ తీర్థయాత్రల్లో కానీ వైద్యుడి మీద కానీ జ్యోతిష్కుడి మీద కానీ ఒక బ్రాహ్మణుడి మీద కానీ మనకి ఎటువంటి శ్రద్ధ అయితే ఉంటుందో ఆ శ్రద్ధ తగినట్లుగానే మనకు ఫలితం లభిస్తుంది అన్నారు. శ్రద్ధ లేకపోతే శ్రద్ధ లేనట్టుగానే ఉంటుంది. మనం కూడా చెప్తాం కదా, నీ శ్రద్ధ ఉన్నట్లుగానే ఉంది అన్నారు. పరీక్షలు తప్పితే, కొంచెం తక్కువ మార్కులు వస్తే ఏమంటాం పిల్లల్ని, నీ శ్రద్ధ కనపడుతూనే ఉంది, నీ శ్రద్ధ ఎట్టు ఉందో అట్లాగే జరిగిందిని అంటుంటారు. అంటే మనకు శ్రద్ధ లేకపోతే, శ్రాద్ధం అని పేరు ఎందుకు వచ్చింది చెప్పాను, శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. శ్రద్ధ దేనికి? వాడు తింటున్నారో లేదో మాకు తెలియదు, పితృలు తింటున్నారో లేదో మనకు తెలియదు. గయా వెళ్ళాలి, ప్రయాగ వెళ్ళాలి, కాశీ వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తర్పణాలు చేసి తీరాలి అన్నారు. శ్రాద్ధం అన్నారు, శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. ఇలా కనుక చేయకపోతే తపః కృతం అశ్రద్ధయా ఏమవుతుంది? అసత్ ఇది ఉచ్యతే. ఇవేమో సత్, శ్రద్ధతో చేసేది. శ్రద్ధ లేకుండా చేస్తే యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ శ్రద్ధ లేకుండా చేస్తే ఏమవుతుంది? సత్తుకి ఆపోజిట్ ఏమిటి, వ్యతిరేక పదం అసత్. సత్ అంటే ఉన్నది, మంగళం, ఎప్పుడూ ఉండేది, మంగళకరమైనటువంటిది. అసత్ అంటే అమంగళం, ఫలితాన్ని ఇవ్వదు, అమంగళకరమైనటువంటిది. అమంగళం అంటే ఏమిటి? వ్యాధి, జర, మరణాలతో మనిషి బాధపడవలసి వస్తుంది. అంటే నువ్వు చేసేవన్నిటి కూడా చెయ్యని దానితో సమానం అన్నారు. అశ్రద్ధతో కనుక చేస్తే ఒక బ్రాహ్మణుని మీద కానీ, ఒక మంత్రం మీద కానీ, మిమ్మల్ని పూజ చేసే దేవుడి మీద కానీ శ్రద్ధ కనుక లేకపోతే అది చెయ్యని దానితోనే సమానం. అందుకని చేసేది ఏదైనా కొంచెం శ్రద్ధతో చేస్తే ఫలితం ఎక్కువ. పెద్ద పటాటోపంగా చేస్తూ శ్రద్ధ లేకుండా చేస్తే అది ఖర్చు తప్పితే దానివల్ల ఫలితం ఉండదు. కనుక శ్రద్ధతో చేయమని చెప్తున్నారు. కనుక కృష్ణ పరమాత్మ దీనికి ఏం టైటిల్ ఇచ్చారు? శ్రద్ధాత్రయ విభాగ యోగ. దీంతో ఈ అధ్యాయం పూర్తవుతున్నది.
ఓం తత్సత్. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః.
ఈ చివరి చూడండి, ఓం తత్ సత్ అన్నారు. ప్రతి అధ్యాయం చివరి మనం ఏం చెప్తున్నాం? ఓం తత్ సత్. ప్రారంభించే ముందు, ముగించిన తర్వాత ఓం తత్ సత్ పెద్దగానే చెప్పండి, లోపలన్నా అనుకోండి, ఆ భావన రావాలి. ఓం అన్నప్పుడు ఆ ఓం అనేటువంటి అర్థం మనసులో రావాలి. సత్ అన్నప్పుడు సత్ యొక్క అర్థం మనసులో రావాలి. తత్ అన్నప్పుడు ఆ అర్థం రావాలి. అది వచ్చిన రోజు మనకి ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతి పెరుగుతుంది అంటే అత్యంతమైనటువంటి ఫలితం. ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్య అని పేరు, ఒక అధ్యాయానికే సద్విద్య అని పేరు. సత్ అంటే బ్రహ్మం, తత్ అంటే బ్రహ్మం, ఓం అంటే బ్రహ్మం, ఓం అంటే ఆత్మ, సత్ అంటే ఆత్మ, తత్ అంటే ఆత్మ, ఓం తత్ సత్ అంటే అంతా ఆత్మమయం, అంతా రామమయం అంటే అంతా ఆత్మమయం, అంతా బాబామయం అంటే అంతా ఆత్మమయం. అండి బాబామయం రామమయం అన్నారు కదా, అంత ఆత్మమయం ఎట్లవుతున్నారు? బాబాలో ఉండేది ఆత్మే, రామాలో ఉండేది ఆత్మే, కృష్ణలో ఉండేది ఆత్మే. బాబా సత్యం కాదు, రామ సత్యం కాదు, కృష్ణ సత్యం కాదు, ఏది సత్యం? ఆత్మ సత్యం. కనుక బాబాలో ఉన్న ఆత్మని చూడు, రామలో ఉన్న ఆత్మని చూడు, కృష్ణలో ఉన్న ఆత్మని చూడు, నీలో ఉన్న ఆత్మని చూడు, చూడలేవు, తెలుసుకో అన్నారు. అది ఓం తత్ సత్. అది తెలుసుకున్నప్పుడే నీ భక్తి నిజమైన భక్తి, నీకు శాంతి ఆనందం పూర్ణత అన్న అని చెప్పి ఇది ఈ విధంగా ఈ భగవద్గీత యందు శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. ఈ భగవద్గీత ఏమిటి? ఉపనిషత్తుల సారం, ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి ఈ విద్య బ్రహ్మ విద్యాయా, బ్రహ్మ విద్య చెప్పబడింది ఉపనిషత్తులలో. యోగశాస్త్రే, యోగం అనేటువంటి కర్మయోగం అనేటువంటి శాస్త్రం కూడా చెప్పబడింది. అష్టాంగ యోగ, కర్మయోగ సాధనాలన్నీ చెప్పబడినాయి కదా యోగశాస్త్రం. ఎవరి మధ్య జరిగింది ఈ సంభాషణ? శ్రీకృష్ణ అర్జున సంవాదేన. అసలు సంగతి మర్చిపోతాం, ఎవరెవరికి చెప్తున్నారో తెలియదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఉంది వైశంపాయనుడు, జయమే నిజనమే జయుడు, ఇదంతా కథలో కదా, కథలో కదా. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుండవలసింది కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు విషయం అది. ఈ శ్రీ శ్రద్ధాత్రయ విభాగ యోగం కృష్ణుడు ఎంతో బోధిస్తున్నాడు అర్జునుడికి. కానీ ఈ బోధన, ఈ యొక్క పోర్షన్, ఈ భాగం, దీన్ని ఏమని పిలిచాం? శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు ఉన్నారు. నామ అంటే పిలువబడుతున్నది, ఈ పేరుతో చెప్పబడుతున్నది. ఎన్నో అధ్యాయం, సప్తదశోధ్యాయ. దశ అంటే పది, సప్త అంటే ఏడు, సప్తదశ అంటే పదిహేడు. పది ప్లస్ ఏడు ఎంతండి? పదిహేడు. దీనికి ఏమంటే పిహెచ్డి చేయాలా? అక్కర్లేదుగా. పదిహేడవ అధ్యాయం. మొత్తం భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? పద్దెనిమిది. అప్పుడు ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక్కటి నర పదిహేడు అధ్యాయాలకు వచ్చేసాం. దీంతో పదిహేడో అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం పూర్తయింది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.